హాస్యానికి కాదు కానీ నిజంగా జరిగింది. ఒకసారి ఒక వ్యాఖ్యాత్రి ధర్మ సందేహంలో నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్న అయిపోయిన తర్వాత నేను అన్ని పనులు అయిపోయి తిరిగి కారు ఎక్కబోతుంటే ఒక అమ్మాయి వచ్చి నమస్కారం అండింది. అమ్మ తమరెవరు అంటే ఊరుకోండి గురుగారు, ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నించింది నేనే అంది ఆవిడ. ఇందాక ప్రశ్నించే ఆవిడేమో ఊర్వశిలో ఉన్నది తమరెవరు తల్లి అన్నాను, ఊరుకోండి గురుగారు నేనే అంది. అప్పుడు ఊర్వశి, ఇప్పుడు కౌర్వశి. ఆ ముఖానికి ఉన్న రంగు తీసేసిన తర్వాత చూస్తే ఆవిడ చూస్తే ఎలా ఉందన్నమాట అంటే ఆశ్చర్యం చెప్పలేం, అదొక చిత్రం. కాబట్టి ఈ మేకప్పులు, జూన్ కప్పులు, ఏప్రిల్ కప్పులు ఉంటాయే, అందరూ మే కప్పులే అంటారు కానీ మేయే కాదు, జూన్ కూడా అలాగే ఉంటుంది. ఆ కప్పు తీసామా శరీరం అసలు కప్పు కనపడుతుంది. అచ్చ తెలుగులో కప్పు అంటే తెలుసుగా మీకు, కప్పు అంటే నలుపు. భాగవతం చదివారా మీరు ఎప్పుడన్నా? లేదు, నేను చెప్పిన పద్యం అన్నారు కదా, కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. శ్రీకృష్ణ పరమాత్ముడు కంఠంలో ఒక నీలమణి వేసుకున్నట్ట, ఆ నీలమణి వల్ల ఆయన కంఠం కమనీయమగు అందమైన మెడ దగ్గర ఉన్న కప్పు అంటే నలుపుగా కనపడింది. శివుడి కంఠం ఎలా ఉంటుంది? నీలంగా ఉంటుంది. కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు శివుడిలా కనపడ్డాట. ఆ కనపడుతున్నప్పుడు శివుడి కంఠం దగ్గర నీలం ఉంటుంది కదా, కృష్ణుడి మెడలో ఇంద్ర నీలమణి ఉన్నది, ఆ నీలమణి అందమైన శివుడి మెడలో ఉన్న నల్లని వర్ణంలా కనపడిందట, అది కప్పు అంటే నలుపు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమస్కంధంలో శివుడు విషం తాగిన ఘట్టం ఉంది కదా, విషభక్షణం, అప్పుడు కప్పు కలిగి తొడవు కరణి మెరసే, శివుడి కంఠం నలుపు అయిపోయి అదొక ఆభరణంలా కనపడింది. శివుడు విషం తాగిన విషం కూడా ఆయనకి మెడకు ఒక ఆభరణం అయ్యింది అంటాడు అక్కడ. కాబట్టి కప్పు అంటే నలుపు, మే కప్పు అన్నమాట. అంటే శరీరానికి ఉన్న నలుపుని కప్పే రంగు అనమాట, అది మేకప్. ఇంగ్లీష్లో మేకప్ కాదు, మే అంటే శరీరం, మే అన్నా మై అన్నా మేను అన్నా మెయ్యి అన్నా శరీరం. అందుకే ఎవడన్నా మై మరచిపోయాడు, మే మరచిపోయాడు, మెయ్యి మరచిపోయాడు అంటే ఒళ్ళు మరచిపోయాడు అని అర్థం అన్నమాట. సరే, ఒక్క భాష పదం ఎన్ని విచిత్రాలు సృష్టించిందో తెలుగు. ఎవడు ఎందుకు చెప్తానంటే, శివుడు కూడా హాస్యమాడి తెల్లగా ఉన్నవారి పెళ్లి చేసుకున్నాను, నల్లగా అయ్యావా అన్నాడు వ్యంగ్యంగా సరదాగా. దాంతో పార్వతికి కోపం వచ్చేసింది. అంటే రంగును చూసి పెళ్లి చేసుకుంటావా, మనస్సక్కర లేదా, అయితే ఇక నేను వదిలి వెళ్ళిపోతున్నాను అనగానే ఈయన కంగారు పడి, హా పార్వతీ మనోహరి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని వెంటబడ్డాడు. ఆవిడ కనపడకుండా అదృశ్యమైపోయింది. ఎక్కడికో వచ్చేసింది ఓ చోటకి, వచ్చి ఒక ప్రాంతంలో కూర్చున్నది. ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టింది. వెంటనే బ్రహ్మదేవుడికి ఆవిడ మీద భక్తి కనుక ప్రేమ కలిగి, అమ్మా ఎక్కడో ఓ చోటకు వచ్చి అదృశ్య రూపంలో తపస్సు చేస్తున్నావు, ఇక్కడ ఆచ్ఛాదన లేదు, నీ మీద మంచు పడచ్చు, నీళ్లు పడచ్చు, నీకు రక్షణ కలిగిస్తాను అని అందమైన రాళ్లతో గుడి కట్టాడు. ఆ గుడిలో ఆవిడ కూర్చుని మహాతపస్సు చేసింది. అప్పుడు ఆవిడకి కొంతకాలానికి తపస్సు చేయగా ఆ ఒంటుకున్న నలుపు విరిగిపోయి ఆ నలుపు శివుడికి అంటుకున్నది, ఈవిడ తెల్లబడిపోయింది. అప్పటి నుంచి శివుడి శరీరం అంతా మహాకాలము అంటే బాగా నలుపు రంగులోకి వచ్చేయటం వల్ల ఆ లింగం నలుపు రంగులోకి వచ్చి ఆయన మహాకాళేశ్వరుడైపోయాడు. ఈవిడ కాస్త అందమైన రూపంతో మహాకాళి అయ్యింది. ఆ తపస్సు చేసిన స్థలమే ఇప్పుడు మహాకాళి శక్తిపీఠం ఉన్న స్థలం. ఉజ్జయిని మహాకాళి అంటే ఆవిడ. ఆనాడు పార్వతి తపస్సు చేసిన స్థలమే అది. మీలో ఉజ్జయిని వెళ్ళారుగా, మహాకాళిని చూశారుగా. ఇప్పుడు ఆ కాళిని మీరు గఢకాళి అని పిలుస్తారు. ఏమంటారు? గఢకాళి. ఉజ్జయిని వెళ్ళగానే, ఏమండి ఉజ్జయిని మహాకాళీ పీఠం ఎక్కడంటే ఎవరు చెప్పలేరు, గఢకాళి అంటే చెప్పేస్తారు. అక్కడ కాళి తల విశాలంగా కనపడుతుంది. అక్కడే ఆవిడ నలుపు విరిగిపోయిందిట, అమ్మవారు మళ్ళీ తెలుపెక్కిందిట. అంతరార్థం ఏంటంటే నలుపు అంటే తమోగుణం, తమోగుణమును భూమికి విడిచిపెట్టి ఆవిడ జ్ఞానాన్ని సత్వగుణాన్ని పొందింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోతుంది, తమోగుణం తొలగిపోతుంది, మనం కూడా మళ్ళీ సత్వగుణం జ్ఞానాన్ని పొందుతాం. అందుకని జ్ఞానం పొందడానికి అక్కడికి వెళ్ళాలి. అలాగే కాళిదాసు గారు అక్కడికి వెళ్ళి ఆ తల్లిని ప్రార్థించి ఆవిడ అనుగ్రహం వల్లే జ్ఞాని అయ్యాడు, కవి అయ్యాడు, పండితుడు అయ్యాడు. అజ్ఞానం తొలగించే తల్లండి ఆవిడ. ఆ మహాకాళి పరమశక్తి పీఠం, ఆ శక్తిని నువ్వు పట్టుకున్నావా, ఇక ఏ శక్తి నీ కొడుకుని సంపదం శివుడు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ కొడుకు ఆయువు కావాలంటే ఇప్పుడు శివుడిని కాదు పట్టుకోవడం, అమ్మని పట్టుకోవాలి అని సలహా ఇచ్చాడు నారదుడు. ఇలా ఉంటాయి నారదుడి సలహాలు. మొగుడు పిల్లలకి పెట్టేశాడు ఇక్కడ. శివుడేమో చంపుతానన్నాడు, దొంప దింపుతానన్నాడు, వెళ్ళి అమ్మవారిని పట్టుకోమన్నాడు ఆయన. వెంటనే అమ్మవారి దగ్గరికి వచ్చాడండోయ్. ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం అంటూ బాలామంత్రాన్ని చెప్పించాడు అక్కడ. ఆ ప్రాంతం చాలా గొప్పది, ఊరికే వెళ్ళి దండం పెట్టుకోవడమే కాదు, ఎక్కడైనా ఒక క్షణం కూర్చోవాలి. అక్కడ కామరాజ బీజం క్లీంకార జపం చేసుకున్నటువంటి వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ ప్రాంతంలో బాలామంత్రం కానీ, పంచదశీ మహామంత్రం కానీ, షోడశాక్షరీ మంత్రం కానీ, నవార్ణ మంత్రం కానీ, ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయటం మన అదృష్టం అన్నమాట. ఆ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళంతా తరిస్తారు. అదిగో అక్కడికి వెళ్ళాడు ఈయన. అప్పుడు అమ్మన్నది, నీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది, ఇక నిశ్చింతగా ఉండన్నది. అమ్మవారు వరమవగానే ఆనందంగా వచ్చాడండి ఈయన. లోపల బెంగ లేకపోలేదు, కొడుకు బతికేదాకా బెంగ ఉంటుంది, కానీ అయినా ఎందుకు అమ్మని పట్టుకున్నాంగా అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు నారదుడు, ఇక్కడి నుంచి అమ్మవారి అనుగ్రహం కలిగిందిగా ఇక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి ఈ ఉజ్జయిని నుంచి విదర్భరాజు గారి కూతురు దగ్గరికి వెళ్ళాడు. విదర్భ దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు గారు ఉన్నారు, ఆయనకి పార్వతీదేవి కటాక్షంతో ఒక్కే కూతురు పుట్టింది. ఆవిడకి గౌరీ అని పేరెట్టారు, అమ్మవారి పేరు. ఆవిడని గౌరీ మెచ్చుకుని, ఆ గౌరీ ఈ గౌరీని మెచ్చుకుని, గౌరీ నీవు నిండు నూరేళ్ళు ముత్తైదువుగా జీవిస్తావు అని ఆశీర్వదించింది. అంటే ఆవిడకి పెళ్ళైతే భర్త నూరేళ్ళు బతికితేనే కదా ఈవిడ సౌభాగ్యవతిగా ఉంటుంది. ఆ వరపుత్రికి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, నీ కుమార్తెకి ఒక గొప్ప వరుడు దొరకబోతున్నాడు అన్నట్టు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు ఈ చంద్రసేన మహారాజు గారి దగ్గరకు వచ్చాడు. ఆయన కొడుకుని పిలిచి, నువ్వు ఫలానా ఆవిడ ఉంది విదర్భరాజు కూతురు, చాలా గొప్పది ఆవిడ, ఆ గౌరిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన వచ్చాడు, అది పెద్ద కథ నడిచింది అనుకోండి, ఇక్కడ క్లుప్తంగా చెప్పారు కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తున్నాను. ఆయన వచ్చి గౌరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చింది, శివుడి యొక్క వరం ప్రకారం వీడు 16 ఏళ్ళు నిండగానే చచ్చిపోవాలి, కానీ అమ్మవారి వరం ప్రకారం ఈవిడు 100 ఏళ్ళు సౌభాగ్యవతిగా ఉండాలి. ఇప్పుడు ఏది జరగాలి, ఏది జరగకూడదు? పార్వతీదేవి ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు అక్షతలు విసిరిందిట పైనుంచి, శివుడు టక్కన చేయబట్టేశాడు. పార్వతి మా మా వద్దు వద్దు అన్నాడు. సంస్కృతంలో మా అంటే వద్దని. ఏ ఎందుకంది ఆవిడ, అతడు శాపగ్రస్తుడు, ఈ 16 ఏళ్ళు నిండగానే నా పాము వెళ్ళి నా మెడలో ఉన్న ఆభరణం వెళ్ళి వాడిని కాటేస్తుంది, వాడు చచ్చిపోతాడు, నా దగ్గరకు వచ్చేస్తాడు అనగానే అలా ఎలా కుదురుతుందండి, నేను ఆ పిల్లకి నిండు 100 ఏళ్ళు సౌభాగ్యవతిగా ఉంటామని వరం ఇచ్చానంటే నీ వరం గొప్పదా నా వరం గొప్పదా, నా శాపానికి గ్రస్తుడు కనుక వాడు చావలసింది అన్నట్ట. వెంటనే ఆవిడ, నేను వదిలేసి వచ్చేస్తున్నాను పో అంది. భక్తుల్ని రక్షించడం కోసం పరమాత్మను కూడా ధిక్కరిస్తానంటే పార్వతి నాతో పంతమేమిటి అంటే తప్పదు. ఎన్నోసార్లు మీరు చట్టాలు మార్చలేదా, మీకు కావాలంటే ఎవరి మీదైనా పీడీ యాక్ట్ పెట్టగలరు, వద్దనుకుంటే మారేస్తారు. ఇతర మతస్థుల మీద ఏమో పీడీ యాక్ట్ పెట్టరా, మా మతం వాడి మీద ఎలా పెడతారు, కుదరదు అంది అంతే పార్వతి. అందువల్ల అమ్మని పట్టుకోవాలి. శివుడు కుదరదన్నాడు. దాంతో శివుడు వదిలి భూలోకానికి వచ్చేసింది ఆవిడ. మహాకాళి ఆలయంలో మకాం పెట్టింది. సరిగ్గా ఈ కుర్రవాడు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే 16 ఏళ్ళు నిండేటువాడికి. వెంటనే శివుడు తన మెడలో ఉన్నటువంటి పాముని భుజంగేశ్వరుని పంపాడు. ఈయన బుస్సని కాటేయడానికి రాగానే పార్వతీదేవి వచ్చి ఈ అమ్మాయిని లేపి, నీకు ఒక కొండ ఇస్తున్నాను, ఆ కొండను అలా చూపించు, నా మహిమ వల్ల ఈ దిక్కుమాలిన పాము మా ఆయన మెడలో ఉన్న పాము అందులో దూరుతుంది. ఆ పాము అందులో దూరగానే నేను గొడ్డిస్తాను, గొడ్డతో మూత కట్టి ఆ గొడ్డని తప్పించడం మా ఆయన వల్ల కూడా కాదు. ఆయన కూడా ముడిప్పలేడు, ముడి వెయ్యగలడే కానీ మొగుడు ముడిప్పలేడు. ఆ ముడి వేసేయి అనగానే ఆశ్చర్యపోయింది ఈ అమ్మాయి గౌరీ.
కొండొచ్చింది, గొడ్డ వచ్చింది, ఆ గొడ్డకి ముడి వేయడానికి తాడు వచ్చింది. ఈ కొండెలా చూపించగానే ఈ కుర్రాన్ని కాటేయడానికి వచ్చిన పాము అందులో దూరిందిట. దూరగానే ఆ గొడ్డ దాని మీద పెట్టి చుట్టూత తాడు పెట్టి మూడు ముళ్ళు గట్టిగా నొక్కింది. తన మెడలో భర్తగారు మూడు ముళ్ళు వేస్తే ఇప్పుడు ఈవుడు వేసింది మూడు ముళ్ళు. దాంతో ఈ పాము అందులో దూరిపోయింది. శివుడు ఎలాగా ఈ కుర్రాన్ని చంపడం, మధ్యలో నా మెడలో ఉన్న ఆభరణం కాస్త అందులో దూరిపోయాడు అనుకున్నట్ట. ఈ గౌరికి ఒక సవతి తల్లి ఉంది. ఆ సవతి తల్లికి ఈ అమ్మాయి అంటే చాలా ద్వేషం. చిన్నప్పటి నుంచి తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈవిడే చాలా భయంకరంగా పెంచిందిలేండి. దాని మనస్సుని ప్రేరేపించేట శివుడు. అది వెంటనే వచ్చి ఈ కొండను పగలగొట్టింది. పగలగొట్టడంతో పాము బయటకు వచ్చి మళ్ళీ కాటైపోతూ అంటే పార్వతీదేవికి ఆగ్రహం కలిగి, దౌర్భాగ్యుడా, ఒకసారి నిన్ను పోన్లేనని కొండలో పెట్టా, అయినా కొండలో పెట్టిన నీ మొహం మండా వెళ్ళి ఆ కుర్రవాడిని కాటేయాలనుకుంటున్నావా అని వాడిని ఎడం చేత్తో పుచ్చుకొని ఉజ్జయిని పొలిమేరల్లో విసిరేసి, నువ్వు పాపజాతి పురుషుడు అయిపో, నీచ పురుషుడు అయిపోయిందిట. వెంటనే వాడు చూస్తుండే నల్లని వికృతాకారంతో నీచ పురుషుడు అయిపోయాడు. అప్పుడు వాడు, పరమేశ్వర నువ్వేమో కాటేయి అంటావు, ఆవిడ ఘాటుగా వేసింది నన్ను, నన్ను కాటేసింది, మధ్యలో నేను చచ్చిపోతున్నాను కానీ నీకు మంత్రదండం ఇస్తున్నాను, ఈ మంత్రదండంతో నగరంలో ఉన్న వాళ్ళు ఎవళ్ళని ముట్టుకుంటే వాళ్ళు రాళ్ళు అయిపోతారు, ఏం చేసినా కుర్రాన్ని చంపే అన్నట్ట. ఆ మంత్రదండం పుచ్చుకునిన దారిలో కనిపించేటటువంటి భటులందరినీ రాళ్ళుగా చేసి ఈ కుర్రవాడిని చంపడానికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై, అమ్మాయి, ఇప్పుడు నీ భర్త గండంలో పడ్డాడు, ఆ పాపజాతి పురుషుడి రూపంలో ఉన్నవాడు పాము, వాడొచ్చి నీ భర్తని ఈ దండంతో కొడితే రాయేనైపోతాడు, లేదా వాడు పాముగా మరి కాటేస్తే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు నిన్ను రక్షించే శక్తి ఒక్క అమ్మవారికి ఉన్నది. పరుగు పరుగున మహాకాళి ఆలయానికి వెళ్ళు, నీ భర్తతో పాటు ఆలయంలో దాక్కో, ఆ ఆలయంలోకి వచ్చి వాడు ఎలా కాటేస్తాడో నేను చూస్తానన్నట్టు నారదుడు. అందుకని కష్టకాలంలో ఎవరిని పట్టుకోవాలి, గురువు గారిని పట్టుకోవాలి. వెంటనే అమ్మాయి లోపలికి వెళ్ళింది, అమ్మవారి పాదాలు పట్టుకుంది, చాలా భక్తితో గడకాళిని అమ్మవారిని ప్రార్థించింది. ఆవిడ ఎల్లవేళలా ఆకుపచ్చని రంగులో ఉంటుందిట, ఒక్క భక్తుల కోసమే అప్పుడప్పుడు తెల్ల రంగులో ఉంటుంది, కానీ ఉజ్జయిని మహాకాళి యొక్క అసలు వర్ణనం శ్యామల వర్ణనం. ఆ శ్యామల వర్ణం కాబట్టే శ్యామలా దండకం రాశాడు కాళిదాసు. కాళిదాసు రాసిన దండకంలో ఆవిడ గురించి శ్యామల వర్ణంలో ఉంటుందని శ్యామలాదేవిని పేరు పెట్టాడు. అమ్మవారు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుందన్నమాట. అద్భుతమైన వర్ణం కదండి, అసలు అమ్మను చూస్తేనే మన శరీరానికి గగుర్పాటు కలుగుతుందన్నమాట. ఆ అమ్మని భక్తితో ప్రార్థించిందట ఆవిడ. ఇంతలో కనిపించిన వాళ్ళందరినీ రాళ్ళను చేసుకుంటూ పాప పురుషుడి రూపంలో ఉన్న ఈ భుజంగుడు వచ్చాడు, పాముగారు. ఎక్కడా ఈ అమ్మాయి కనపడలేదు, కుర్రాడు కనపడలేదు. అందరినీ అడగ్గడగా ఎవడో చెప్పాట, రాజకుమార్తె తన భర్తతో పాటు అమ్మవారి ఆలయంలో ఉందని. అమ్మవారు ఆలయంలో దాక్కుంటే మాత్రం వదిలిపెడతానా, ఇవాళ ఆ కుర్రవాడిని చంపి తీరతాను, ఈ అమ్మాయిని విధవని చేస్తాను అంటూ అక్కడికి అడుగు పెట్టాడు. గుళ్ళోకి అడుగు పెట్టబోతూ ఉంటే ఒక భయంకరమైన అగ్నిజ్వాల వాడి మీదకి వచ్చి వాడు వెనక్కి పడిపోయాట. వాడికి భయం వేసింది, ఎలా శివాజ్ఞ ప్రకారం కుర్రాన్ని చంపాలి, ఈ అమ్మాయి వెళ్ళి లోపల దాక్కుంది, లోపలికి అడుగు పెడితే అమ్మవారి యొక్క అగ్నిజ్వాలలు నన్ను భస్మం చేస్తున్నాయి, అమ్మవారి ముందు నేనెక్కడ, ఎప్పటికీ ఈ రూపం వచ్చింది దిక్కుమాల రూపం, ఇంకా ఏమవుతాను అని భయపడ్డాట. అప్పుడు వాడికి ఏం చేయాలో అంతుపట్టక తక్షకుడు గుర్తుకొచ్చాట తక్షణం. వెంటనే, తక్షక నన్ను అనుగ్రహించన్నట్ట. ఈ తక్షకుడు చావు దెబ్బలు చాలా తిన్నాళ్ళండి. ఆయన ప్రత్యక్షమై, రే దీనికి ఒక టెక్నిక్ ఉందిరా, అసత్యమే మందు దీనికి. అమ్మాయి, నీ భర్తకి నేను 100 ఏళ్ళు ఇస్తాను అని పలుకు, నిన్ను నమ్మి అమ్మాయి బయటకు వస్తుంది, ఆ అమ్మాయి మళ్ళీ లోపల కళ్ళకుండా జుట్టుచ్చుకుని ఈడ్చేసేయి, ఆ పిల్లను రక్షించడానికి భర్త వస్తాడు అప్పుడు కాటేసేయి అనగానే, ఆహా తక్షక ఇలా ఉండాలి పాములంటే, దిక్కుమాలి 2 నాలుకలంటే ఇలా ఉండాలి, అంటే రక్షిస్తానని మాట ఇచ్చి తప్పడమే 2 నాలుకలంటే, బాగుంది ఇది అని, పిల్ల గౌరీ నువ్వు లోపల దాక్కోవలసిన అవసరం లేదు, నీ భర్తకి 100 ఏళ్ళు నేను ఇస్తాను, బయటికి రా నీ భర్తను తీసుకురా అనగానే నమ్మి బయటకు వచ్చింది ఈ అమ్మాయి. రాగానే జుట్టు పుచ్చుకుని పక్కకి ఈడ్చేసి ఆ పిల్లవాడిని కాటేశాడు. వాడు నల్లగా అయిపోయి కింద పడ్డాడు. దాంతో ఈమె ఆగ్రహించింది, నా జుట్టు పుచ్చుకుని కేశేష్వాకృష్య కేశములను పట్టుకుని ఈడ్చి నా భర్తని మోసంతో కాటేస్తావా అని వెంటనే వాడు మెడలో పట్టుకుందిటండి. చూస్తూ ఉండగా పాప పురుషుడు కాస్త మళ్ళీ పావుగా మారిపోయాడు. పీక పట్టుకుని నొక్కేస్తుంటే గిజగిజలాడిపోయాట, అన్నం మొదలెట్టాడు, వాడికి ఊపిరాడలేదు, చచ్చిపోయే స్థితి వచ్చింది. నువ్వు చచ్చినా సరే ఇవాళ నేను చంపుతాను తప్ప నా భర్తని బతికించేదాకా నేను విడిచిపెట్టనన్నది. వీడు అని ఆయాసపడుతూ ఉంటే ఈ భుజంగరాజు గారి భార్యలు ఉంటారుగా, వాళ్ళంతా ఏడుస్తూ వచ్చి అమ్మాయి మా ఆయన చచ్చిపోతున్నాడు రక్షించన్నారట. అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండడం వల్ల అంత భయంకర సర్పరాజుని కంఠం పట్టుకుని పిసికి చంపగలిగింది ఆవిడ. ఆవిడ అందువల్ల అమ్మవారి భక్తులకి అసాధ్యం లేదు ఈ సృష్టిలో. చచ్చిన విడిచిపెట్టను, నా భర్తని మీ భర్త కాటేశాడు అంటే మీకేమో సౌభాగ్యం కావాలా, నాకు మాత్రం దౌర్భాగ్యం కావాలా, మీరేమైపోయినా సృష్టి తల్లకిందులైనా వీడిని విడిచిపెట్టనని పిసికేసింది. అప్పుడు శివుడు వచ్చి, పార్వతీ పార్వతీ నీకు పుణ్యం ఉంటుంది, నా మెడలో పాముడు నా పరువు పోకుండా వాడిని విడిచిపెట్టమని చెప్పంటే ఏ మరి మా భక్తురాలి సంగతి ఏమిటి అంది ఆవిడ. నా భక్తురాలికి నీవు ఆయువు ఇస్తానంటే, సౌభాగ్యం ఇస్తానంటే, ఆ కుర్రాన్ని బతికిస్తానంటే నీ మెడలో ఉన్న పాముని నేను రక్షిస్తానంది ఆవిడ. సరే తప్పుతుందా, అమ్మవారి మాట అలాగే అన్నాడు ఆయన. అయితే మీరు నేను ఇద్దరు బోయి వాళ్ళ వేషం వేసుకుందాం, పాములు పెట్టి వాళ్ళ వేషం వేసుకుందాం నడవండని ఆవిడ తానో పాముల స్త్రీగా ఆయనో పాములు పెట్టేవాడిగా మార్చి అక్కడికి వచ్చింది. రాగానే శివుడు, అమ్మాయి అమ్మాయి ఆ పామును ఆ పొట్టలోంచి తప్పించుకొచ్చింది, దాన్ని వదిలేయవా అన్నట్ట. వదలను, ఈ దుర్మార్గుడు నన్ను మోసగించి నా భర్తని కాటేశాడు, నా భర్త బతికితే కానీ వీడిని విడిచిపెట్టను అనగానే అలాగే పట్టుకోమా, అలాగే వాడు పీగి పిసుకు అంది పక్క రుచి పార్వతి. ఆయనేమో విడిచిపెట్టంటే ఉండుకోవే పెంటి, అసలే ఆవిడ రెచ్చిపోతుంటే ఇంకా రెచ్చగొడతావు అన్నట్ట. మరి రెచ్చిపోదు ఏటవిడ, సౌభాగ్యం అంటే సౌభాగ్యమే. ఆ పాము ద్వారా విషం వెనక్కి తీసుకుని పిల్లవాడిని రక్షిస్తానంటే నా భక్తురాలు ఆ పామును విడిచిపెడుతుంది, అవునా కోనా అందిట అమ్మాయి. అంతేనమ్మా అంది ఆవిడ. మాటెవ్వాయ్ అంది భర్తని. ఇదంతా పాములు వాడి వేషంలో ఉండి ఆడుతున్న డ్రామా అనమాట. అప్పుడు ఆయన శివుడు, తప్పదు అలాగే అమ్మాయి, నువ్వు ఆ పామును వదిలితే నీ భర్తను రక్షించే భారం నాది అనగానే ఈ పాము కూడా అలాగే అన్నాడు అని మోసం చేశాడు, నేను ఎలా నమ్మనంది, నువ్వు పూజించే అమ్మవారి మీద ఒట్టన్నాడు ఆయన. తక్కనప్పుడు ఆ పామును వదిలిందిట. వెంటనే ఈశ్వరుడు చచ్చిపోడున్న పిల్లవాడిని అలా ప్రేమగా నిమిరి, నాయన నూరేళ్ళు కాదు పార్వతీదేవి ఈ పిల్లని నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండమన్నది, మీ ఇద్దరికీ 1000 ఏళ్ళు ఆయువిస్తున్నాను అన్నాడు. అనడంతో ఎదురుగుండా ఉన్న అమ్మవారు అమ్మవారు అయిపోయింది, స్వామివారు స్వామివారిగా దర్శనమిచ్చారట. ఈ కుర్రవాడు బతికాడు. అప్పుడు వాళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించుకున్నారన్నమాట. నిజంగా వాక్కు అర్థం ఎలా అయితే విడదీయలేమో అలా కలిసి ఉంటారండి వాళ్ళు. అందుకే కాళిదాసు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. ఒక మాట ఉంటే ఆ మాటకు అర్థం ఉంటుంది. పద్మ అంటే దానికి ఒక తామరపు అనే అర్థం ఉంది, పద్మా అంటే లక్ష్మి అని ఒక అర్థం ఉన్నది. అర్థం ఉంటే మాట ఉంటుంది, మాట ఉంటే అర్థం ఉంటుంది, ఆ రెండు ఎలా కలిసి ఉంటాయో వాక్కు అర్థము అలా ఎప్పుడు సంపృక్తవు కలిసి ఉంటారట. సంపృక్తం అంటే కలిసి ఉండడం అన్నమాట, విడిచిపెట్టకుండా కలిసి ఉంటారు. అటువంటి వారిని జగతఃపితరవు సమస్త లోకాలకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరులను వాగర్ధ ప్రతిపత్తయే వందే, వాగర్ధం పొందడం కోసం అంటే నేను కూడా మంచి కవిత్వం పొందడానికి బాగా జ్ఞానం పొందడానికి నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. అలా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరులో ఎవరూ నెగ్గలేదు, ఎవరూ ఓడిపోలేదు పార్వతీ పరమేశ్వరులు. ఎందుకని, శివుడి ఆజ్ఞ ప్రకారం 16 అయ్యేటువంటి చచ్చాడు, చచ్చాక బతికాడు కనుక అమ్మవారి మాట నిజమైంది, స్వామివారి మాట నిజమైంది. అప్పుడు శివుడు అన్నట్ట, నాయన ఇదంతా మా దంపతులు ఆడిన ఒక గొప్ప నాటకం, శివాపచారం వల్ల మహా అపచారం వల్ల వాడు మృత్యువు పొందాడు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల బ్రతికాడు, అపచారానికి తగిన శిక్ష వచ్చింది, ఉపచారానికి తగిన రక్ష వచ్చింది. కాబట్టి ఉపచారాలు చేసేటటువంటి వాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు, భగవంతుని అర్చించేవాళ్ళు క్షణికోద్రేకంతో ఎప్పుడు అపచారాలు చేయకూడదు. రెండు రోజులు భక్తితో ఉండి మూడో రోజు విడిచిపెట్టేయకూడదు. ఇవాళ ఏదో గురువుగారి మీద కోపం వచ్చేసి చిచ్చి నీతో మాట్లాడినాం అని భీష్మించు కూర్చున్నాం అనుకో, అది గురువుగారికి వచ్చే నష్టం ఉంది. లేదా కొండతో ఆయన పగలగొడితే ఆయనకు వచ్చే నష్టమే ఉంది. ఇవాళ స్వామివారికి తులసి మాల సమర్పించి రేపొద్దున సమర్పించకపోతే ఆ తులసి ఇవ్వకపోతే ఆయనకు వచ్చే నష్టం అని ఉందా? ఆయనకి రవ్వంత నష్టం లేదు. ఇంత కూడా ఆయనకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఏమిటి నష్టం? ఇప్పుడు నేను పురాణాలు ఇప్పుడు చెప్పకపోతే నాకు వచ్చే నష్టం లేదు. అది జగత్తుకి నష్టం తప్ప. ఇవాళ నేను ఏ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో కూర్చుంటే హాయిగా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను ముక్తి పొందుతాను. కాబట్టి నాకు వచ్చేది ఏమీ లేదు. శ్రద్ధతో వింటే మీకు లాభం, చెప్పడం వల్ల ఇంకా ఇంకా నా పుణ్యశక్తి నాకు పెరుగుతుంది. మీకు నాకు కూడా ఉభయతారకంగా పుణ్యం పెంచేవి ఈ పురాణాలంటే. పురాణములు చెప్పడం వల్ల నా పుణ్యం పెరుగుతుంది, వినడం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది. భగవద్ అర్చన చేస్తే మీ పుణ్యం పెరుగుతుంది, దాంతో ఈ అర్చన చేయటం వల్ల ఆయనలో ఉన్న శక్తి పెరుగుతాయి. దీనికోసం తప్ప ఇందులో పరమాత్మకు వచ్చే ఏమీ పైసా లాభము లేదు, నష్టము లేదు. అందువల్ల ఎప్పుడు అపచారాలు చేయకూడదని చెప్పి వాళ్ళిద్దరినీ కలిపి సకల శుభములు కలుగ్గాక ఉజ్జయిని వచ్చిన తర్వాత మహాకాళిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని ఈ కథని గుర్తుకు తెచ్చుకున్న దంపతులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయువుతో ఉంటారు, విడిపోకుండా సుఖంగా ఉంటారని దీవించాడే. నమ్మకంతో భక్తితో ఉజ్జయిని వెళ్ళాక ఈ కథని మనం తలుచుకోవాలి. ఇదిగో ఆనాడు ఆ చంద్రసేనుడికి వరం ఇచ్చినటువంటి వాడు, ఆ గౌరికి సౌభాగ్యం ఇచ్చిన మహాదివ్య పీఠాలు రెండు అక్కడే ఉన్నాయి. పార్వతీదేవి తన నలుపు విరిగిపోవడం కోసం తపస్సు చేసిన పీఠమే మహాకాళీ పీఠం. అంటే ఈ వట యక్షిణి ఉన్నదే అక్కడికి వెళ్ళి ఈ కథను గుర్తుకు తెచ్చుకున్న అక్కడ శివలింగాల మీద 9 దోసిళ్ళు కానీ, 9 ఉద్ధరణులు కానీ, 9 రాగి చెంబులతో కానీ నీళ్లు పోసిన వాడు కూడా అనుకున్న కోరికని తీర్చుకుంటాడు. ఇదిగో పూర్వకాలంలో ఇక్కడే విక్రమార్క మహారాజు గారు కాళికని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ చెట్టుకి పూర్వం ఒక ఉయ్యాల ఉండేదట, 4 తాళ్లతో ఓ ఉయ్యాల బల్ల ఉండేది. 4 వైపులా 4 తాళ్ళు కట్టారు, మధ్యలో బల్ల అన్నమాట. మీరు ఇళ్లలో చూసారా 4 గొలుసులు పెట్టుకుని చెక్క బల్ల వేసుకుని ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు కొంతమంది? ఉయ్యాలంటూ ఉంటే ఊగచ్చు. కొంతమంది పూర్వం బంగారపు ఉయ్యాలు ఊగేవారటండోయ్. తెనాలి రామకృష్ణుడు కొంటివాడు, ముక్కు తిమ్మన్న గారు ఉయ్యాల్లో కూర్చున్నట్ట. తాత ఊతునా అన్నాడు. ఊతునా అంటే ఉయ్యాలు ఊపమంటాడేమో అనుకుని ఊ అన్నట్టు ఆయన, తూ అని ఉమ్మేట. ఊపనా అని ఒక అర్థం కదా ఊతునా అంటే, ఇంకో అర్థం ఏంటి ఉమ్మేయినా అని. ఊతునా అంటే టెక్నిక్గా అలా కానీ ఈయన పాపం ఉయ్యాలు ఊపుతాడేమో అనుకుంటే తుపుక్కుని ఉమ్మేట. మండిపోయింది ముక్కు తిమ్మన్నకి, చెప్పిసిరేట. దాంతో పన్ను ఊడిపోయింది రామకృష్ణుడికి. చెప్పుదెబ్బకు పన్ను ఊడిపోగానే దుప్పి కొన్ను, దుప్పికి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ము చక్కగా అరగదీయించుకుని పళ్ళు కట్టేవాడి దగ్గర పన్ను కట్టించుకున్నట్ట, దుప్పి కొమ్ము అన్నమాట. ఇదంతా ఒక ఆయన చూశాడు. మన్నాడు ఆయన వెళ్ళి ఓ సమస్య ఇచ్చాట. రవిగాంచనిచో కవిగాంచనే కదా, కవిగాంచనిచో రవిగాంచనే కాదు, రవిగాంచనిచో కవిగాంచనే కదా. వెంటనే అందరూ ఏమిటో అంటూ ఉంటే అప్పుడు అక్కడ మరో కవిగారు అన్నారట, ఆ రవి వీరభద్ర చరణాహతి డుల్లిన సీయదంతముల్. పూర్వం వీరభద్రుడు వచ్చి పళ్ళు ఒడగొట్టాడు సూర్యుడికి. పాపం సూర్యుడు పళ్ళు లేక యజమాని దంతాలతో తింటూ మెత్తని పాయసం తింటున్నాడు. రథసప్తమి నాడు ఉడికి బాగా ఉడికిన మెత్తని పాయసం తింటున్నాడు, పళ్ళు కట్టించుకోలేదు. కానీ మన తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు ముక్కు తిమ్మరాక్రూర పదాహతిండుల్లినటువంటి, మన ముక్కు తిమ్మన విసిరిన చెప్పు దెబ్బకి పన్ను ఓడిపోతే దుప్పి కొమ్ము పల్గా రచయించిన ఊర రవిగాంచని చోకవిగాంచునే కదా అన్నట్ట. తెనాలి రామకృష్ణుడు తెలివైనవాడు, ఆ రవి కంటే ఈయన తెలివైనవాడు. పాప ఆయన పళ్ళు కట్టించుకోలేదు, ఈయన దుప్పి కొమ్ముని పన్ను కింద కట్టుకున్నాడు, రవి కాంచలేదు కవి కాంచాడు అన్నట్ట. అంటే తెనాలి రామకృష్ణుడి మీద కూడా చెమక్కులు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎలా అయితే బాగా వేశాడో ఆయనకి వేశారు కొందరు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శ్రద్ధాశక్తులతోటి ఈ ఉయ్యాలని పూర్వకాలలో ఊగేవారు. కానీ ఇప్పుడు నేను చెప్పే కథ విచిత్రమైనది. ఆ మర్రి చెట్టుకు ఉయ్యాలుంది, ఆ ఉయ్యాల కింద పెద్ద పెద్ద శూలం పెట్టారు, భయంకరమైన పదునైన శూలం, త్రిశూలం. అక్కడ ఒక శిలాశాసనం ఉండేది. ఈ బల్ల మీద ఎక్కి కత్తితో ఒకేసారి ఆ నాలుగు తాళ్ళు తెగ్గొడితే ఈ ఊయల కింద ఉన్న శూలం మీద పడిపోతుంది. అప్పుడు దీని మీద ఉన్నవాడు శూలంలో దిగిపోయి చచ్చిపోతాడు. అలా ఆత్మాహుతి చేసుకుని శూలం మీద పడి ప్రాణం విడిచిపెట్టిన వాడికి నేను ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాను, 1000 ఏళ్ళు ఆయువిస్తాను అని ఒక శాసనం ఉన్నది. ఆ శాసనం కింద ఇట్లు మహాకాళి, ఉజ్జయిని మహాకాళి అని సంతకం కూడా ఉంది, సిగ్నేచర్ కూడా ఉంది. కానీ అది మహాకాళి పెట్టిందో లేకపోతే ఇంకో కాళి పెట్టిందో ఎవరికి తెలుసు? అందుకని చూసిన వాళ్ళు హళ్ళి పారిపోయేవారట, ఒక్కడు కూడా తాళ్ళు తెంచుకోలేదు. అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి, ఏమండి మీరు వెళ్ళి తాళ్ళు ఆ తాడు తెంచండి, మీరు దాని మీద పడితే కాళికి ప్రత్యక్షమే వరాలు ఇస్తుంది కదా, మనం సుఖపడచ్చు కదా అంటే, ఒసేవు ఈ తాళ్ళు తెగితే నీ మెళ్ళలో తాళ్ళు తెగిపోతాయే, నీ తాడు తెక్కకూడదు, నీ తాడు గట్టిగా ఉండాలంటే ఈ తాడు తెక్కకూడదు అని పారిపోయేవారు. కానీ ఎవరు ఆ తాడు తెంచుకుని దాని మీద పడిన వాళ్ళు లేరు. ఇట్లుండగా ఒకనాడు విక్రమార్క మహారాజు గారు అక్కడికి వచ్చాడు. ఇదంతా విక్రమార్కుడి యొక్క చరిత్రలో మహానుభావుడు సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు అందంగా రాస్తాడు. అది చూసేట ఆయన తక్కున ఆ ఉయ్యాలెక్కాడు, నాలుగు తాళ్ళు దగ్గరికి తీసుకున్నాడు, కత్తితో ఒక్క దెబ్బకి నరికాడు. ఆయన సాహసవంతుడు, తల్లకిందులుగా దాని మీద పడిపోయాడు ఆయన. అది ఆ భయంకరమైన శూలం, ఎంత దూరంగా వెళ్ళినా ఆ శూలం మీద పడవలసింది ఎవడైనా. ఆ శూలం 4 మైళ్ళు వ్యాపించిన పెద్ద శూలం అట. దాని మీద డామని పడ్డాడు. అలా తలకిందులుగా పడ్డంతో గుచ్చుకుపోయింది శరీరంలో, ఆయన ప్రాణం పోగానే శూలం మాయమైపోయింది, అమ్మవారు మహాకాళి ప్రత్యక్షం అయ్యింది. లే విక్రమార్క అన్నది, ఆయన యథాతథంగా లేచి నిలబడ్డాట. ఏమి సాహసం అయ్యాని ఇది, అమ్మవారిని నమ్మావు, భగవంతుణ్ణి ఇంత కఠోర నియమంతో నమ్మిన వాళ్ళు ఎక్కడా లేరు, నీవు నమ్మావు గనక మెచ్చుకున్నాను, 1000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తూ జీవించదవుగాక. ఏమన్నది, 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తూ జీవించు అని వరమిచ్చింది. ఇది కాక నీకు అనేక శుభాలు కలుగుతాయి, ఇంద్రాది దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందుతావు అని వరం ఇచ్చింది. వెంటనే విక్రమార్క మహారాజు గారు ఇంటికి వచ్చాడు. ఇది తన తమ్ముడు భట్టికి చెప్పాడు. ఇప్పటికీ అక్కడ భట్టి గుహలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూడాలి. భట్టి ఒకప్పుడు తపస్సు చేసిన అద్భుతమైన గుహలవి. అక్కడ కవిత్వం కూడా రాశాడు భట్టి. భట్టి విక్రమార్కుడికి సొంత తమ్ముడు, కవి, పండితుడు కూడా, చాలా తెలివైనవాడు. సహజంగా విక్రమార్కుడే మహామేధావేట, ఆయన కంటే 1000 రెట్లు తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడు ఈయన. తమ్ముడు గారు మరింత పండితుడు. ఇది వినగానే ఆయన బెంగపెట్టుకున్నాడు. ఎందుకంటే అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం, మా అన్నయ్య ఏమో 1000 ఏళ్ళు పరిపాలిస్తూ రాజ్యం సుఖంగా ఉంటాడు, నేను చచ్చిపోతే ఎలాగా, నేను లేకపోతే మా అన్నకి సేవ ఎవరు చేస్తారు, ఆయన చూడకుండా ఎలా ఉంటాం, రాముడికి లక్ష్మణుడిలాగా నేను కూడా ఉండాలి కదా అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఉజ్జయిని మహాకాళి దగ్గరకు వచ్చాడు. ఆయనకి వటయక్షిణి దగ్గర, ఇందాక చెప్పిన మర్రి చెట్టు దగ్గర అమ్మ దర్శనమిస్తే ఈయన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళా, అక్కడే ఆ శూలం మాయమైపోయింది, అమ్మ మాయమైపోయిందిట. ఎందుకంటే విక్రమార్కుడు శూలం మీద పడ్డాడు, ఆయనకి అమ్మ ప్రత్యక్షమే వరం ఇచ్చిందనే విషయం అందరికీ తెలిసిపోయింది కదా, ఇక అందరూ వచ్చి శూలం మీద పడతారు నమ్మకంతో. మొదటిసారి అంటే నమ్మకం లేక ఎవడూ పడలేదు, కానీ విషయం తెలిస్తే అందరూ వచ్చి పడరు, అందుకని జనం వచ్చి పడిపోతారని ఆ శూలము మాయమైపోయింది, శాసనం మాయమైపోయింది, ఉయ్యాల మాయమైపోయింది. అందువల్ల ఇప్పుడు అక్కడ కాకుండా మహాకాళి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అద్భుతమైనది అమ్మవారి దివ్యశక్తి అంటే. అర్జునకృత దుర్గాస్తవం అని ఒక స్తవం ఉన్నది, అక్కడ చెయ్యాలట వెళ్ళిన వాళ్ళు. నమస్తే సిద్ధ సేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని. ఇలా 14 శ్లోకాలు ఉంటాయి. అర్జునుడు అమ్మవారిని యుద్ధానికి వెళ్లే ముందు స్తోత్రం చేశాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మీద. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది. అలా ప్రార్థన చేయగానే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమైన ఆయన, నేటికి 18వ రోజుతో నీకు విజయం లభిస్తుంది, ధర్మరాజు గారు 19వ రోజు నుంచి రాజు అవుతాడు, మీరు ధర్మబద్ధంగా 36 ఏళ్ళు పరిపాలన చేస్తారు, సుఖంగా ఉంటారు అని అమ్మ దీవించింది. ఆ దేవన్ అయ్యాక భగవద్గీత మొదలైన ఘట్టాలు మొదలవుతాయి. కాబట్టి ఎప్పుడన్నా సంస్కృత భారతం చూస్తే మీకు ఈ స్తోత్రం తెలుస్తుంది అన్నమాట. ఆఖరి శ్లోకం, తుష్టిర్ తుష్టి పుష్టిర్ మతిర్ దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని భూతిర్ భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై అనే శ్లోకంతో ఈ స్తోత్రం ముగుస్తుంది అన్నమాట. ఈ స్తోత్రాన్ని ఉజ్జయిని మహాకాళి సన్నిధానంలో భక్తితో ఒక్కసారి చదివినా చాలు, సంతోషం కలుగుతుంది. 9 సార్లు అక్కడ చదవగలిగితే, అక్కడ ఎక్కడన్నా కూర్చుని ప్రశాంతంగా చదివితే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. అందులో అక్కడ చెయ్యాలి. ఆయన ఈ స్తోత్రం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకోని ఆయన అంటే, మా అన్నయ్యలాగే నేను కూడా జీవించాలి, ఎక్కువ కాలం నాకు దీర్ఘాయు ఇవ్వమనగా అంత తేలిగ్గా దీర్ఘాయు ఇవ్వలేను. మీ అన్నయ్యను నాకు బలి ఇస్తే, మీ అన్నయ్య మహానుభావుడు కనుక ఆయన నాకు బలిచ్చావా, నీకు ఆయువిస్తానంది. అలాగే అని అన్నాడు ఈయన. ఇంటికి వచ్చి, అన్నయ్య నాకు కోరిక ఉంది తీరుస్తావంటే నీకోసం ప్రాణమైనా ఇస్తానన్నాడు ఆయన. అదే కావాలి, నిన్న అమ్మవారికి బలిస్తాను వచ్చేయన్నట్ట. ఎవడన్నా అలా అంటే అసలు వస్తాటండి. కానీ అన్నగారు, అమ్మవారికి బలవడానికి రమ్మంటే అంతకంటే అదృష్టం ఉందిరే బాబు. భూలోకంలో ఎల్లకాలం తాగిన అంబలి అమ్మకి బలవడం కంటే మరో భాగ్యం ఉండదు నాడు అన్నట్ట. ఆ అన్నదమ్ముల బంధం అంత గొప్పది. అన్నగారిని తీసుకొచ్చాడు ఆయన. మహాకాళికి సాష్టాంగపడి ఉన్నాడు. పడగానే కత్తి తీసి జై మహాకాళి అని ఒక దెబ్బకి తల నరికేశాడు. తల తిక్కింద పడిపోయింది. వెంటనే అమ్మవారు విగ్రహంలోంచి ప్రత్యక్షమయ్యింది. మిచ్చాను బట్టి నీ భక్తి గొప్పది, కోరిన వెంటనే విక్రమార్కుని బలిచ్చావు, నీకు 2000 సంవత్సరాలు ఆయువిస్తున్నానన్నది. ఆయన పకపకా నవ్వాడు. నీ మాట ఎవడు నమ్ముతాడమ్మా అన్నట్ట. అదేమిటి నాయన అంది ఆవిడ. మా అన్నయ్య గారికి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తానని వరం ఇచ్చావు, ఆయన తల నేను నరికేశాను, ఇప్పుడు రేపొద్దు నాకు 2000 ఏళ్ళు ఆయు అంటున్నావు, నా తలక ఇంకోటి నరకడా, నీ మాట ఎట్లా నమ్ముతా అన్నాడు ఆయన. ఆవిడ నవ్వి, యుక్తిపరుడు రా భట్టి, నువ్వు చాలా తెలివైన వాడివి, ఊరికే నీ ప్రేమ మీ అన్నయ్య ప్రేమ లోకానికి చెప్పడానికి తప్ప, లేకపోతే నా వరం వ్యర్థం అవుతుందా, ఈ విక్రమార్కుని నువ్వు చంపగలవా, అదిగో బతుకుతున్నాడు చూడండి, టక్కన బతికాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవమ్మో నేనేమన్నా తెలివి తక్కువనా, ఉట్టినే నా అన్నగారి తల బలిస్తానా, నువ్వు 1000 ఏళ్ళు ఆయన రాజ్య పరిపాలన చేస్తావని వరం ఇచ్చావు, కాబట్టి ఆయనని నేను తల నరికి నీకు బలిచ్చినా ఆయన బతుకుతాడని నీ వరం మీద నమ్మకంతో బలిచ్చాను తప్ప, లేకపోతే మా అన్నయ్యని నేనెందుకు బలిస్తాను. 1000 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు ఆయు వచ్చినా మా అన్నయ్యని నేను చంపుకుంటానా, నీ వరం మీద నాకు నమ్మకం ఉన్నది గనక ఇదంతా నన్ను పరీక్షించడానికి, ఆయన్ని పరీక్షించడానికి నువ్వు వాడుతున్న నాటకం కనుక బలిచ్చానన్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టి, ఆ వరం తెలుసు కాబట్టి బలిచ్చాడు. అందుకని తొందరపడి మీరు అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు నరుక్కోకండి. అది అమ్మ ప్రత్యక్షమై విక్రమార్కుడికి వరం ఇచ్చింది. ఆ వరం ఈయనకి తెలుసు కాబట్టి నరికాడు. ఇది ఐశ్వర్వద్య అని ఏపిచ్చాడన్నా వెళ్ళి అన్నగారిని అక్కడ పటక్కన వేసేస్తే వీడిని జైల్లో కిటుక్కుని వేసేస్తారు. పిచ్చి పనులు చేయకూడదు. అప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. మళ్ళీ విక్రమార్కుడు అన్నాడు, నాయన నాకు 1000 ఏళ్ళే రాజ్యపాలన, నీకు 2000 ఏళ్ళ ఆయువు కదరా, మరి మళ్ళీ సమస్య మొదటికి వచ్చిందంటే, లేదన్నయ్యా, బుర్రుంటే ఏదైనా సాధించవచ్చు మనం. అమ్మ నీకు 1000 ఏళ్ళు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చింది, నాకు 2000 ఏళ్ళు ఆయువు ఇచ్చింది, ఇద్దరం 2000 ఏళ్ళు బతకచ్చు. ఎలాగా, సంవత్సరంలో 6 నెలలు నువ్వు పరిపాలన చెయ్యి, 6 నెలలు తీర్థయాత్ర చెయ్యి, అప్పుడు ఏమవుతుంది, సంవత్సరానికి 6 నెలలే పరిపాలన చేస్తావు కనుక 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి 2000 ఏళ్ళు బతకాలి. ఎందుకని 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తూ ఉండండి, కాబట్టి 1000 ఏళ్ళు రాజ్యపాలన చేయాలంటే 6 నెలలు తిరుగుడు, 6 నెలలు పరిపాలన. అప్పుడు ఆ 6 నెలలు నీ బదులు నేను పరిపాలన చేస్తాను, ఇద్దరం 6 నెలలు పరిపాలన, 6 నెలలు ఇక్కడ ఉంటాం కనుక 2000 ఏళ్ళు హాయిగా బతుకుతామని, కానీ శభాష్రా ఇది తెలివితేటలన్నాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి విక్రమార్కుడు ఏం చేసేవాడనమాట, 6 నెలలు పరిపాలన చేసి మిగతా 6 నెలలు ఆశ్వయుజ మాసంలో బయలుదేరి వరుసగా ఆశ్వయుజం, కార్తీకం, మార్గశరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం వరకు తీర్థయాత్రలు చేసి మళ్ళీ చైత్రంలో వచ్చేవాడు. చైత్రం టు ఆశ్వయుజం ఆయన, ఆశ్వయుజం టు ఫాల్గుణం వరకు ఈయన పరిపాలన చేసేవారు. ఈ 6 నెలలు విక్రమార్కుడు సరదాగా ఉండేవాడు కదండి, రాజ్యపాలన అద్భుతంగా చేస్తూనే దూతలను అన్ని దిక్కులకి పంపేవాడు. పంపి ఏ దిక్కులో ఏ వింతలో విశేషాలు ఉన్నాయో చెప్పండి అనేవాట. అక్కడ బాగా వింతలు విడ్డూరాలు ఉన్న వైపు తీర్థయాత్రకి వెళ్ళేవాడు అనమాట. ఆరు నెలలు పద్మాకర్ గారు ఆర్గనైజేషన్లో ఆయన వచ్చేసేవాడు, దక్షిణాది ఉత్తరాది తిరిగేవాడు. ఈ ఆరు నెలలు అయ్యాక తిరిగి వచ్చేవాట. ఎంత బాగుండేది. అలా విక్రమార్కుడికి భట్టికి వరాలు ఇచ్చిన దివ్యస్థలం ఆ క్షేత్రం అంటే. భట్టి గుహలు చూసి తీరాలంటే అక్కడికి వెళ్ళాక భర్తృహరి గుహలు కూడా ఉన్నాయి. కవి భర్తృహరి ఉన్నాడే, ఆయన కూడా తపస్సు చేసిన ప్రాంతం క్షిప్ర నదీ తీరంలో అక్కడే ఉన్నది. ఇంక ఇది కాక మహానుభావుడు కాలభైరవుడు అక్కడ కొలువై ఉన్నాడు. ప్రపంచ ప్రళయకాలంలో తాండవమాడే మహానుభావుడు భైరవుడు. భైరవుడు బ్రహ్మహత్యా పాపం తొలగిపోయాక ఈశ్వర సేవ కోసం అక్కడికి వచ్చాడు. ఆయన కూడా క్షిప్రానదీ తీరంలో అక్కడ కొలువై ఉన్నాడు. ఆయనకి మొట్టమొదటి గుడి స్వయంగా విశ్వకర్మ భగవానుడు విష్ణుస్వరూపుడు ఆయన నిర్మించాడు. ఇప్పుడు శిథిలమయ్యాక ఇప్పుడున్నదాన్ని నేటికి 2000 సంవత్సరాల క్రితం ఉజ్జయిని మహారాజు గారు మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడున్న ఆలయం దాదాపు 2000 ఏళ్ల క్రితంది. అంత పూర్వం మొదటి ఆలయం మాత్రం స్వయంగా విశ్వకర్మ భగవానుడే నిర్మించాడు. ఆ భైరవుడు తరచుగా తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయనకి భాద్రపద మాసంలోను ఆశ్వీజ మాసంలోను అమావాస్యల రోజున అద్భుతమైన తాండవ నృత్యం ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసంలో అక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది, దీపస్తంభం, అక్కడ దీపాలు వెలిగిస్తారు. రాత్రిపూట కాలభైరవుడు పెద్ద ఖడ్గము సోలము పుచ్చుకొని దిగంబరుడై ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన కోసం పూర్వకాలంలో మద్యాన్ని నివేదన చేసేవారు. ఆయన మద్యం సగం తాగి మిగతాది గుళుక్కని పానకాల నరసింహస్వామిలాగా మనకి తీర్థంగా ఇస్తాడు. ఓ సీసా పట్టుకెడితే సగమే పుచ్చుకుంటాడండి ఆయన, మిగతా సగం తీర్థంగా ఇస్తాడు. ఆ సగం ఒక్క డ్రాప్ మాత్రమే తీర్థంగా తీసుకోవాలి, ఆ మిగతా మొత్తం సీసా తాగేయకూడదు. అంటే విషమైన కొద్దిగా తాగితే అది ఆరోగ్యం ఇస్తుంది, ఎక్కువైతే కొంప ముంచుతుంది అని చెప్పాడు ఆయన. మద్యం నివేదన పుచ్చుకుని కూడా మద్యపానానికి నిషేధం పలికిన వాడు ఆయన. ఆయన పరమాత్ముడండి, ఆయన విషము తాగుతాడు, ఆయనలో సమస్తం ఉంటాయి. శివుడు విషం తాగాడని మనం తాగగలమా? శంకరాచార్యులు వారు ఒకసారిట శిష్యుల్ని పరీక్షించడానికి, ఈ శిష్యులు ఎప్పుడు ఎక్కడికెడితే అక్కడ గురువుగారు పిండి వంటలు భోజనం చేస్తున్నాడని దిష్టి కొట్టారులేండి. శంకరులు వారు తీర్థయాత్రలు చేసినప్పుడు కొన్ని చోట్ల ఆయనకి చక్కెర పొంగలు పెట్టారు, కొన్ని చోట్ల ఉత్తి కాకరకాయ పెట్టారు. కొన్ని చోట్ల ఏమో బాగుంటాయి, కొన్ని చోట్ల బాగుండవు. ఓ చోట ఆయన చక్కెర పొంగలు తిన్నాడు కదా అని మేము తింటామన్నారు. ఓహో ఇలా ఉందా అనుకున్నాడు ఆయన. ఓసారి ఆయన కావాలని చూస్తుండగా ఓ సీసా తాగాడు మద్యం. ఓహ్ మేము తాగుతాం అనుకున్నారట. మర్నాడు వాళ్ళంతా ఆయనలాగే తాగడం మొదలెట్టారు. ఆ మర్నాడు ఆయన సీసం కరిగించి తాగాడు. సీసం శిష్యులకే చూశాడు. సీసా అంటే పుచ్చుకుంటాం కానీ సీసం పుచ్చుకుంటే చచ్చిపోతాం అన్నారట. అసలుకే మోసం వస్తుందన్నారట. భగవంతుడు ఆయన, అన్నీ ఆయనలో ఉన్నాయి. శంకరుడిలో విషం కాలకూటం తాగగలడు, పాలు తాగగలడు, మజ్జిగ తాగగలడు, గన్నేరు కాయలు తాగగలడు, తినగలడు. గన్నేరు పప్పు మనం తింటాం, జీడిపప్పు తింటాం కానీ రేపు భోజనాలు ఏ చక్కెర పొంగల్లోనో జీడిపప్పు వేస్తే తింటారు కానీ గన్నేరు పప్పు వేస్తే ఏమన్నా అందరూ చచ్చిపోము. కాబట్టి పరమాత్మతో పోల్చుకోవడం ఏంటండి, నేను చేసినట్టుగా మీరు చేయాలంటే అన్ని వాళ్ళ ఎలా కుదురుతాయి? ఈ శక్తి వేరు, ఆ శక్తి వేరు, కృష్ణుడి శక్తి వేరు, ఇంకోటి శక్తి వేరు. అందువల్ల చాలా జాగ్రత్తగా అనుక్షణం ఉండాలి. పరమాత్ముడైన భైరవుడు అతి భయంకరమైన మద్యమును కూడా సేకరించి తట్టుకుని మనల్ని అనుగ్రహించగలుగుతాడు. ఎందుకు ఏమిటని అక్కడ ప్రశ్నించకూడదట. ఆయనే చెప్పాడు, నాయనలారా ప్రతి దానిలో ఔషధ గుణాలు ఉంటాయి, అతిగా దేన్నైనా సేవిస్తే నశించిపోతారన్నట్టు ఆయన. అందువల్ల అప్పుడప్పుడు ఆయనకి మద్యం అలా నివేదన చేసి కాస్త తీర్థంగా తీసుకోవడం సంప్రదాయంగా వచ్చింది. ఆ పక్కనున్న శ్మశానాల్లో పూర్వం ఎంతోమంది మాంత్రికులు ఉండేవారు. ఆ మాంత్రికులు లోకాలకి కంటకులు అయ్యారట. మహామాంత్రికులు ఉంటారు, దుష్ట మాంత్రికులు, భూత బేతాళాదులను వశించేసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ నుంచి లోకరక్షణ కలిగించడానికి కాలభైరవుడు అక్కడ ప్రతిష్ఠించాడు ఈశ్వరుడు. ఈ కాలభైరవుడు క్షుద్రోపాసనలు చేసేటటువంటి అల్పులేని వాళ్ళని, మాంత్రికుల్ని, ఈ చేతబడుల్ని చేసేవాళ్ళని శిక్షించి భక్తుల్ని రక్షిస్తాడు. అందువల్ల కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ దుష్టశక్తులు ఏవి మన మీద పనిచేయవు. చిన్నపిల్లల్ని పట్టుకునే పోతన, పెద్దవాళ్ళను కూడా పట్టుకునే శాకిని, డాకిని ఇత్యాదులు, ఇవి కాకుండా మరికొన్ని దరిద్రపు క్షుద్రశక్తులు, అంటే మొన్న అరిచాడే బైరిగాడు అలాంటి వాళ్ళు అనమాట, ఇలాంటి క్షుద్రశక్తులన్నీ నాశనం చేయడానికే కాలభైరవుడు అక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షుద్రశక్తులు కనుక అయ్యప్పను శివుణ్ణు విష్ణువును తిట్టారనుకోండి, అప్పుడు ఆ కాలభైరవుడు మన అయ్యప్పలను పూనుతాడు, పూనుకుని వాడి నెత్తి మీద వాడు రెండిచ్చి వాడిని జైల్లోకి దోస్తాడు. ఎవడో పిచ్చాడన్నాడు అయ్యప్పల కోపం తగునానని, అయ్యప్పల కోపం ఉండి తీరాలి. ఒత్తప్పుడు శాంతంగా ఉంటారు వాళ్ళు, కానీ ధర్మరక్షణకి కత్తిపుచ్చుకోవాలి. అసలు మన శాస్త్రం చెబుతున్నది నియమం అంటే ఏమిటి, శాంతంగా ఉండడం నియమం, కానీ పాపాత్ములు శిక్షించడానికి కోపాన్ని ఆవేశింపజేసుకోవడం ఇంకా గొప్ప నియమం. కాబట్టి అదే ధర్మం అంటే. రాముడి గురించి ఏం చెప్పారు, పరమశాంత స్వరూపుడు, కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే, రాముడికి కోపమే రాదు, వచ్చిందంటే దేవతలు కూడా హడిలిపోతారు. అది ధర్మరక్షణ కోసం వస్తుంది. కాబట్టి కాలభైరవుడు దుష్ట శిక్షకుడు, ప్రపంచ ప్రళయకాలంలో వికటాట్టహాసం చేస్తాట ఆయన. ఆయన గురించి చెప్పారు ఇందులో, ప్రళయకాలంలో ఆయన 100 సంవత్సరములు తాండవ నృత్యం చేస్తాడు. ఆ నృత్యానికి భూమండలం దద్దరిల్లిపోతుంది, గ్రహాలు రాలిపోతాయి, మొత్తం ప్రపంచమంతా సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు ఆయన వీటన్నిటినీ నాశనం చేసి ప్రశాంతంగా శివుడిలో కలిసిపోతాడు. అంతటి తాండవ నృత్యం చేస్తాట, ఢామ్ ఢామ్ అనే శబ్దంతో. అప్పుడే ఆయన మీద ఒక స్తోత్రం చేశారు దేవతలు, యమధర్మరాజు మొదలైన వాళ్ళు, కాశికాపురాతికాల భైరవం భజే అని. మీకు ఆ స్తోత్రం చదివి యూట్యూబ్లో పెట్టించాను, ఆ స్తోత్రం చెయ్యండి. కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే మృత్యు మనల్ని ఏమీ చేయలేదు, కాశీలో ఉండగలం, క్షేత్రాలకు వెళ్ళగలం, శివానుగ్రహంతో దుష్టశక్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి అలా కాలభైరవుణ్ణి మనం భక్తితో స్తుతించాలి. ఇంక ఇది కాక హరసిద్ధదేవి అనే పేరుతో అమ్మవారు అక్కడ ఉన్నది. ఇది దీనికి ఒక పెద్ద కథ ఉందండి, హరసిద్ధదేవి. మీరు వెళ్ళారా ఎవరన్నా మన ఉజ్జయిని వెళ్ళినప్పుడు హరసిద్ధదేవి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పూర్వం పార్వతీ పరమేశ్వరులు కాసేపు సరదాగా జోదం ఆడుకున్నారు, పాచికలు ఆడారు. పాచికలు అంటే ఈ పిచ్చి పేకాట్లు కావు, ఓ బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద అక్షముద్రలు అని పాచికలు విసురుతారు, పావులు తీసి పక్కకు కదుపుతూ ఉంటారు. అదొక అందమైన ఆట, సరదాగా వాళ్ళు ఆడుకుంటున్నారట. నిజానికి ఈశ్వరుడు పాచికలు ఆడడం ఏమిటి, దాని వెనకాతల ఒక అంతరార్థం ఉన్నది. చండుడు ప్రచండుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు, వాళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తపస్సు చేశారు, మహాతపస్సు చేశారు, 100 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు, ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్టు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎప్పటికీ మరణము లేని వరం ప్రసాదించు అన్నారట, మాకు చావు ఉండకూడదు. అప్పుడు బ్రహ్మ నవ్వాడు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, చండ ప్రచండ, ప్రతి వ్యక్తికి మరణం శరీరంతో వస్తుంది. ఈ భూమి మీద జీవి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా పుట్టినట్టే. ఆ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాతైనా ప్రాణినా ప్రాణికి మృత్యు మరణము ధ్రువం వై వచ్చి తీరుతుంది సుమా, మరణం తప్పదు. మరణం ఎవరికైనా ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. పుట్టడం పెరగడం చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ పెరగడం మళ్ళీ చావడం ఇది ఒక చక్రం, ఇందులోంచి అంత తేలిగ్గా బయటపడలేము. అందుకే శంకర్లు వారు ఏమన్నారు, పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అందుకని అన్నాడు ఆయన. మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ తొస్తున్నావు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తావు, 9 నెలలు ఉంటావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ తొస్తున్నావు. ఇలా పుట్టడం చావడం అనే చక్రంలో పడే ఉంటున్నావు. ఈ సంసారంలో నుంచి ఎప్పటికీ బయటికి రాలేము. కాబట్టి ఇందులోంచి బయటపడాలంటే గోవిందుణ్ణి భజ, సేవించుము. భజ అంటే సేవించు, భజ సేవాయాం. అందువల్ల గోవిందం భజ అనగా గోవిందుణ్ణి సేవించుము. లేకపోతే ఇంతే, ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు, ఇందులోంచి ఎప్పటికీ బయటపడలేము. శాశ్వతంగా భూమి మీద జీవించే అధికారం ఎవరికీ లేదు, మీకు అసలు లేదు. ఎక్కడో మార్కండేయుడు లాంటి వాడికి ఈశ్వరుడు మెచ్చేచ్చాడంటే వరం, దాని అరకతల అతడు సాధువు గనక అతడు వల్ల లోకానికి కొంప ములగదు గనక, ప్రపంచానికి కీడు చెయ్యడు గనక. అంతేగాని అందరికీ ఈ మృత్యువు లేని జీవితం ఇస్తే వీళ్ళు ప్రపంచాన్ని పాడు చేయటండి, అడ్డమైన వాడికి వరాలు ఇస్తే చాలా ప్రమాదం. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు, మరణము లేని వరం ఇవ్వవన్నమాట, అయితే మేము కోరుకునేటటువంటి వరం ఇయ్యి, మాకు అస్త్రాల వల్ల చావు ఉండకూడదు, శస్త్రాల వల్ల చావు ఉండకూడదు. ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు సరదాగా ఆడుకుంటున్నప్పుడు పార్వతీదేవి ఎడంకాలితో మమ్మల్ని తన్ని కింద పారవేసినప్పుడు మాత్రమే చావు ఉండాలి, ఇంకెప్పుడు చావు ఉండకూడదు అన్నారటువంటి. అంటే పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ ఆడుకోరు కదా, సరదాగా ఆడుకోరు కదా అనుకున్నారు వాళ్ళు. ఆడుకుంటున్నప్పుడు పార్వతీదేవికి తెక్కరేగి ఎడంకాలతో తన్ని కింద పారేస్తే అప్పుడు చావాలట. అమ్మకి కోపం ఎందుకు వస్తుంది, అసలు వాళ్ళు ఆటలే ఆడుకోరు కదా, అమ్మవారు ఓ చోట అయ్యవారు ఓ చోట ఉంటారేమో అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళది చావు తెలివితేటలు అంటారు అవి, అలా అనుకున్నారు వాళ్ళు. తథాస్తు అన్నాడు బ్రహ్మ, మీరు బుద్ధిగా ఉంటే మీకు అంత తేలిగ్గా మరణం రాదు, వెకిలి వేషాలు వేస్తే మాత్రం సమయం వచ్చినప్పుడు చావు తప్పదు అనగా వాళ్ళు అప్పటి నుంచి విజృంభించారు. కష్టపడి తపస్సు చేసి మరణం కూడా పొందనటువంటి శక్తులు పొందింది లోకానికి ఉపకారం చేయడానికి, అపకారం చేయడానికి తప్ప. రాజకీయ నాయకులు గొప్ప గొప్ప పదవులు పొందేది దేనికి, ఓ అలా 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 హౌసులు పెంచుకోవడానికి, పొలాలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి అని, ప్రజలకు ఉపకారం చేయడానికే అనుకున్నారట వాళ్ళు. అనుకుని ఇంక అక్కడి నుంచి రెచ్చిపోయారు. ముందు దేవతల మీద పడ్డారు, సిద్ధుల మీద పడ్డారు, సాధ్యుల మీద పడ్డారు, కిన్నరుల్ని చితక్కొట్టారు, వాళ్ళ సంపదలు లాగారు, వాళ్ళ స్త్రీలను అపహరించారు, మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే గడ్డాలకి నిప్పు పెట్టారు, కొంతమంది గడ్డాలకి బాగా నిప్పు పెట్టి అంటించేశారట. అసలు ఆ కాలంలో గడ్డం పెంచుకోవడానికి భయపడేవారు, ఇప్పుడంటే ఎక్కడ చూసినా గడ్డంగాడు పెరిగిపోయారు, కానీ అదేమిటో తెలియట్లేదు. అలా గడ్డం పెంచుకోవడం, దానివల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన. ఒక కుర్రాన్ని అడిగాను, ఎరా ఏమిరా ఆయన ఎందుకు ఇంత గడ్డం పెంచుతున్నాం అంటే, ఎంత లాభం ఉందండి గురువుగారు, నెలకొకసారి ఊరికే పైపైన ట్రిమ్ 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 అని కొట్టుకుంటాం కనుక మాకు, మీకు మళ్ళీ రేజర్ ఖర్చు ఉండదు, షేవింగ్ క్రీమ్ ఖర్చు అక్కర్లేదు, పైగా పొద్దురపడ పావు గంట కలిసి వస్తుంది, ఈ కలిసి వస్తుంది కలిసి వస్తుంది అన్నవాడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే దిక్కుమాల గడ్డ వాడడం లాగోడు కొట్టింది, కలిసి వచ్చింది అప్పటికి బాగా. అది వేరే అనుకోండి, ఆ ఘట్టాలు ఇక్కడ ఎందుకు, కానీ ఉంటాయి ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఆ విధంగా వీళ్ళు ఋషులు తపస్సు చేసుకుంటున్నప్పుడు పాప వాళ్ళు గడ్డం పెంచుకుంటారు కదా, వాళ్ళు మనకు వల్ల ఈ క్షవరాలు చేసుకుంటే తపస్సు కుదరదు, అందుకని వాళ్ళ నియమాలు వేరు. అటువంటి వాళ్ళు గడ్డాలకు నిప్పెట్టారట దుర్మార్గులు, ముక్కులు పిండారట కొందరిది. వాళ్ళు ప్రాణాయామం చేస్తుంటే ముక్కులు నొక్కేశారు, చాలా పీడించారు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పండగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ పీడించారు. దాంతో ప్రజలంతా హడిలిపోయి పార్వతీ పరమేశ్వరుని భక్తితో ప్రార్థించారు, పార్వతీ పరమేశ్వరులారా రక్షించండి రక్షించండి, మమ్మల్ని కాపాడండి అనగా వాళ్ళకి ఇక పోయే కాలం వచ్చింది. సాధువులకి దేవతలకి ఎప్పుడు అపకారం చేయడం మొదలుపెట్టారో అప్పుడే వీళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. యజ్ఞములను పాడు చేయడం మొదలెట్టారు వీళ్ళు, ఇక వీళ్ళకి మరణం ఆసన్నమయ్యింది, దగ్గరకు వచ్చింది, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు శివుడు. ఉజ్జయిని వచ్చాడు పార్వతీ సమేతంగా, ఇప్పుడు హరసిద్ధదేవి అని చెప్పామే ఆ స్థలానికి వచ్చాడు. పాచికల ఆట మొదలెట్టాట, ఇప్పుడు పాచిక పారిందనమాట. ఇంతలో ఈ రాక్షసులకి ఎవరో చెప్పారు, భూలోకంలో ఇద్దరు ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు పాచికలు ఆడుతున్నారు, చండప్రచండులు తెగ తిడుతున్నారు అని చెప్పారట. చండప్రచండులకి ఈ మాట చెవినబడింది, మానవులందరినీ చీల్చి చెండాడుతున్నాం మేము, వాళ్ళ నోట్లో వేసుకు ఆహారంగా తింటున్నాం, అటువంటిది భూలోకంలో మమ్మల్ని తిడుతూ ఎవరో ఇద్దరు మానవ దంపతులు ఆటలాడుకుంటున్నారా ఎవరు వాళ్ళు అనుకున్నారట. పోయే కాలం రావడం వల్ల ఈ పాచికలాడుతున్నది పార్వతీ పరమేశ్వరులు అనుకోలేదు వాళ్ళు, ఎవరో మానవులు అనుకున్నారట. అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి పార్వతీ పరమేశ్వరులు పక్కపక్క నవ్వుకుంటున్నారు, ఎదురుగుండా పాచికల బల్ల ఉంది ఆడుకుంటున్నారు. వెంటనే చండప్రచండుల యొక్క భటులు వచ్చి, ఏయ్ మానవ దంపతులారా, మా మహారాజు చండుడు ఆయన సోదరుడు ప్రచండుడు ఇక్కడికి వచ్చారు. వారు వచ్చినప్పుడు లేచి నిలబడి వినయంతో నమస్కరించాలి. మగవాళ్ళైతే సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, ఆడవాళ్ళైతే కాళ్ళు కొట్టుకు దండం పెట్టాలి. మా రాజులు మెచ్చుకుంటే వరాలు ఇస్తారు, నొచ్చుకుంటే శిక్షిస్తారు. అందగత్తెలు కనబడితే పట్టుకుపోతూ ఉంటారు. లేవండి అనగానే శివుడు అసలు పట్టించుకోలేదట, అమ్మవారు అసలు పట్టించుకోలేదు. దాంతో ఈ పట్టులు వెళ్ళి వాళ్ళకి చెప్పారు, మీ ఆజ్ఞ చెప్పామండి, మీకు దండం పెట్టమంటే పెట్టలేదు. వాళ్ళు అసలు ఈ స్పృహలో లేరు. కొత్తగా ప్రేమించుకుంటూ ట్యాంకు బండ్ మీద కూర్చునేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ట్యాంకు బండి మీద చూశారు కదా, ఆ మధ్యన ఒకడు, అది ట్యాంకు బండు, నేను దానికి కాబోయే హజ బ్యాండ్ అన్నట్ట. వాడికి భాష రాదు, బహుశా వాడు ఎవడో తెలియదు. కానీ పోలీసులు పట్టుకున్నారు, మీ ఇద్దరు ఏమవుతారంటే ఇంక అప్పటికి పెళ్ళి అవ్వలేదులేండి, ఎరా మీ ఇద్దరు ఏమవుతారు, ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి అన్నాడు. నీ వైపా, నీ వైపే ఉందిగా అన్నారు వాళ్ళు. అదేంటంటే మీకు తెలియదా మాత్రం, ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి. ఇది నా వైఫ్కి వచ్చింది ఎప్పులు, ఇది నా వైపు అండి, హస్బెండ్కి వచ్చింది ఎప్పులు అనమాట. ఇది నేను అచ్చబండనండి, నువ్వు అచ్చబండరా అని వాళ్ళు రెండు వెరగొట్టి పట్టుకుపోయారు అనుకోండి. మాయదారి భాష వీళ్ళను ఏమన్నా ఎప్పుడైనా చదివితే కదా, అక్రమ మార్గాల్లో ఉద్యోగాల్లోకి వెళ్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే అలాంటి వాళ్ళకి ఈ ప్రపంచం తెలియదు. ఆ కాసేపు అదో తన్మయత్వం అలాగే భావించారు ఈ పిచ్చాళ్ళు, ఈ రాక్షసులు. ఏ దంపతులారా లేవండి, మాకు దండం పెట్టండి అనగానే వాళ్ళు లేవలేదు, నమస్కరించలేదు. దాంతో వాళ్ళు వచ్చి వెనక నుంచి పార్వతిని పట్టుకోబోయారు. శివుడు అలా సైగ చేశాడు, పార్వతి వెనక్కి తిరిగి ఎడంకాలతో చండుండు తన్ని తన్నింది. ముందు చండుండి తన్నింది, వాళ్ళు రివ్వన పైకి ఎగిరి కింద పడేలోపు ప్రచండుండి తన్నింది ఈసారి ఎడంకాలతో. ఆ పైకి వెళ్ళి వాడు కింద పడేలోపు ప్రచండుడు వాణ్ణి ఇడిగి కొట్టాడు. మళ్ళీ ఇద్దరు పైకి ఎగిరారు, మళ్ళీ కింద పడ్డారు. అలా కింద పడకుండా కాసేపు ఎడంకాలతో తన్నింది ఆవిడ. ఫుట్బాల్ అంటే అదే, లెఫ్ట్ లెగ్తో ఫుట్బాల్ ఆడింది ఆవిడ, మళ్ళీ కుడికాలు కూడా కాదు. ఆవిడ తన్నడం, పైకి వెళ్ళడం, వాడు వచ్చేలోపు కింద వాడిని తనడం, వీడు వాడిని డీకొని పైకి వెళ్ళడం. అలా 5-6 సార్లు అయితే కింద పడ్డారు. ఎడంకాలతో ఒక తొక్కు తొక్కింది, భగ్గున మంట వచ్చింది, ఇద్దరు కాలి బూడిదైపోయారు. అలా చండ ప్రచండుల్ని సంహరించి అమ్మవారు అక్కడ చండి చాముండ అని పిలువబడింది. హరుణకు కదలకుండానే సిద్ధి కలగజేసి దుష్ట సంహారం చేయటం వల్ల హరసిద్ధిదేవి అని పేరు పొందింది. ఆ జగదంబ అక్కడ అపూర్వ శక్తితో ఉంటుంది. ఆ తల్లికి భక్తితో నమస్కరించుకుంటే మన శత్రువులు, మనల్ని పాడు చేయాలనుకున్న పాపాత్ములు, ఎప్పటికప్పుడు పడగొట్టాలనుకుంటున్న వాళ్ళు ఇలాగే నాశనమైపోతారు. ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనది అది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే శత్రుపీడ క్షణాలలో తొలగిపోతట. శత్రుపీడ కంటే ఇంక ఈ లోకంలో బాధ ఏముందండి, మానవులకి ప్రమాదకారులు శత్రువులే. వాళ్ళు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు, మన పక్క నుండి మన మేలు కోరుతున్నట్టే నటిస్తూ కీడు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా, శత్రువులంతా దూరం అవ్వాలంటే, శత్రువులు మిత్రులు అవ్వాలంటే, మహాపాపాత్ములు నశించాలంటే హరసిద్ధిదేవి యొక్క అనుగ్రహం పొందాలి. ఇక అన్నిటికంటే గొప్పది ఉజ్జయినిలో అత్యద్భుతమైన మరొక ఆలయం, అది మంగళ మహాదేవాలయం. క్షిప్రానదీ తీరంలో ఉన్న ఆలయం అది. పూర్వం ఆ ప్రాంతంలో నది లేదు, అందుకని ఒకప్పుడు అక్కడికి కార్తవీర్యార్జునుడనే ఒక మహారాజు వచ్చాడు. ఆయన దత్తభక్తుడు, కఠోర తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సుకు మెచ్చుకున్నాడు బ్రహ్మగారు. ఏం వరం కావాలో కోరుకోమంటే, గంగ వారణాసి దగ్గర ప్రవహిస్తున్నది, దక్షిణ గంగ గోదావరి అనే పేరుతో ప్రవహిస్తున్నది, కానీ ఈ మహాకాళేశ్వరుడు యొక్క దివ్య శ్మశాన ప్రాంగణంలో మాట వరసకు కూడా ఒక్క నది లేదు, ఇక్కడ కూడా గంగ కావాలి, గంగని ప్రసాదించు అన్నట్ట. అప్పుడు బ్రహ్మ శివుడికి చాలా ఇష్టమైన నందివర్ధనములనే పువ్వులతో శివుణ్ణి పూజించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని కార్తవీర్యార్జునుడి కోసం ఇక్కడ ఒక నది ఏర్పాటు చేయాలి, నా కమండలంలో గంగ నింపమన్నట. శివుడు తన జటాజోట గంగని ఈ కమండలంలో కొంచాడు. అప్పుడు బ్రహ్మగారి కమండలంలో శివ జటాజోట గంగ చేరింది. చాలా అద్భుతమైన గంగ. ఆ గంగనాయన పర్వతాల్లో ఉంచాడు. ఆ పర్వతాల్లో చాలా ప్రవహిస్తూ మహావేగంగా ప్రవహిస్తూ అక్కడికి వచ్చింది. వరము కోరి కోరగానే తక్షణం ఇచ్చాడు గనక, క్షిప్రముగా ఇచ్చాడు గనక ఆ నదికి క్షిప్రా నది అని పేరు వచ్చిందనమాట. అదే శిప్రా అంటాం మనం. క్షిప్రము అనే శబ్దమునకు వెంటనే అని అర్థం అనమాట. ఆలస్యం చేయకుండా తక్షణం వచ్చింది, ఆటంకం లేకుండా వచ్చింది గంగ. ఇప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగను తెస్తే ఎన్ని ఆటంకాలు వచ్చాయండి బాబోయ్? బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, శివుడి కోసం తపస్సు చేశాడు, గంగ కోసం తపస్సు చేశాడు. ఆ తర్వాత గంగ దిగిన తర్వాత ఏమో మళ్ళీ గంగని జటాదోటంలో శివుడు బంధించాడు, అందులో వేల సంవత్సరాలు ఉండిపోయింది. మళ్ళీ శివుడిని ప్రార్థిస్తే ఒక జటాదోటంలో నుంచి పాయలోంచి గంగ విడిచిపెడితే భూమికి వచ్చింది. దారిలో వచ్చి జహ్ను మహర్షి తాగేస్తే మళ్ళీ ఆయన చెవులోంచి బయటకు వచ్చింది. ఇన్ని కష్టాలు పడితే కానీ రాలేదు, విఘ్నాలు వచ్చాయి. ఏ నది అయినా తేవాలంటే బోలుడు విఘ్నాలు వస్తాయి. కానీ ఈ క్షిప్రా నది భూమికి రావడానికి ఏ విఘ్నం లేకుండా కోరగానే తక్షణం వచ్చిందిట, అందుకని క్షిప్ర అన్నారు. గంగానదీ తీరంలో 1000 మందికి భోజనం పెడితే ఎంతో, గోదావరి తీరంలో 10,000 మందికి భోజనం పెడితే ఎంతో, క్షిప్రా నదీ తీరంలో ఒక్కడికి భోజనం పెడితే కూడా అంతట. గంగాజలంతో గురువుగారికి పాదాలకి కడిగి అభిషేకం చేయటం ఒక 10 ఏళ్ళు చేయటం వల్ల వచ్చే పుణ్యం, 10 సంవత్సరములు గంగాజలంతో గురుపాదాలని కడగడం వల్ల వచ్చే ఫలితం, 100 సంవత్సరములు గోదావరి జలంతో గురుపాదములను కడగడం వల్ల వచ్చే ఫలితం, క్షిప్రానదీ జలంతో ఒక్కే ఒక్కసారి గురువు కాళ్ళు కడగడం వల్ల వస్తుందిట. అది క్షిప్రానది గొప్పతనం. కాశీలో మరణించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎంతమందో చేస్తండి. చివరి రోజు అమ్మ అందరూ ఎత్తేస్తున్నారు, నేను ఎత్తేసాను, నేను ముందే ఎత్తాను. కాశీలో మరణించాలనే కోరిక ఉంటే క్షిప్రానదీ జలాన్ని పట్టుకొచ్చి, క్షిప్రానదీ జలాన్ని పట్టుకొచ్చి గఢకాళి ఆలయంలో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే. గఢకాళి ఆలయం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలయానికి ఎదురుగుండా 5 లింగాలు ఉంటాయి చూడండి వరసగా. క్షిప్రానదీ జలాంతో ఆ 5 లింగాల్లో ఒక్క లింగానికైనా అభిషేకం చేస్తే వారు తప్పనిసరిగా ఈ జన్మలోనే కాశీలో మరణించే యోగం పొందుతారు. ఒకవేళ కాశీలో మరణించకపోయినా వీడి ఎముకలైనా గంగలో కలిస్తే గ్యారంటీగా కాశీ మరణ ఫలితం వచ్చి తీరుతుంది. అంత గొప్పది క్షిప్రానది అంటే. అందుకే క్షిప్ర 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 అని రాత్రిపూట పడుకునేటప్పుడు తలుచుకోవాలి. ఇదివరకు మనం చేయలేకపోయినా ఈసారైనా మహాకాళేశ్వర ఆలయానికి ఉజ్జయినికి వెళ్ళినప్పుడు క్షిప్రానదీ జలం పట్టుకురండి, గడకాళి ఆలయానికి ఎదురుగుండా ఉన్న చిన్న చిన్న శివలింగాల్లో ఏదో ఒక లింగాన్ని ఆ జలంతో అభిషేకించండి, ఆ నీళ్లు శిరస్సును చల్లుకోండి. ఏం పెడుతున్నాం, పరిగెత్తుకొచ్చేస్తున్నాం, చేయవలసిన పనులన్నీ చేయడానికి అవకాశం ఉండడం లేదు మనకి. సరే ఇప్పుడైనా చేద్దాం. అది క్షిప్రానది. ఈ క్షిప్రానది తీరంలో ఒకనొకప్పుడు శివుడు చాలా కాలం తపస్సు చేశాడు. ముందు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు, సతీదేవి శరీరం విడిచిపెట్టిన తర్వాత. అనంతరం ఈ క్షిప్రానది దగ్గరకు వచ్చాట. ఇది కూడా మరొక గంగే గనక, అది కూడా విఘ్నం లేకుండా వచ్చిన గంగ గనక, ఆ తీరంలో కూర్చుని ఆయన ఆత్మధ్యానం చేశాడు. మనందరం శివుడి కోసం తపస్సు చేస్తాంగా, శివుడు ఎవరి కోసం తపస్సు చేస్తారని కొంతమందికి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుందన్నమాట. శివుడు తనను గురించి తానే తపస్సు చేస్తాడు. ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు, నేను కళ్ళు మూసుకుంటాను, నా హృదయంలో నా దివ్య జ్యోతి దర్శనమిస్తుంది. ఒక్కొక్కప్పుడు లోకశ్రేయస్సు కోసం నేను విష్ణువుని, విష్ణువు నన్ను ధ్యానం చేసుకుంటూ ఉంటాం. దుష్ట సంహారం చేయాలనుకోండి, ఇప్పుడు రాక్షసులు చంపాలంటే అప్పుడు సరిగ్గా శివుడు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణువు కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అని పంచాక్షరీ జపం చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు ధ్యానం చేసుకుంటే ఈ భూలోకంలో ఎటువంటి దుష్ట రాక్షసులైనా చంపగలుగుతారు. అలా కాకుండా మోక్షమే ఇవ్వాలనుకుంటే వాళ్ళు తమను తామే ధ్యానం చేసుకుంటారు. అంటే శివుడు శివుడి గురించి, విష్ణువుని విష్ణువు గురించి ధ్యానం చేస్తారు. దానికి ఆత్మధ్యానం అని పేరు అన్నమాట. అది చాలా కష్టం. ఆత్మధ్యానం చేయాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించాలన్నమాట. ఈ అష్టాంగ మార్గం అంత తేలిక కాదు. పైకి అన్ని అలా కనబడతాయి, అవేమీ లేకుండా ఊరికే శ్వాస మీద అలా ధ్యాస చేస్తే చాలు, నువ్వు అష్టాంగ మార్గం పొందావు, నువ్వు తరించిపోతావు అని చెప్తే దుట్టి భ్రమ. అది ఒక చిన్న మార్గం, అది కూడా ఒక గొప్ప మార్గం. తాను ఏమీ శ్రమ పడకుండా ఏ యోగాభ్యాసాలు చేయకుండా ఇతరులకి కాళ్ళకి దండం పెడితే వాడిని ఎత్తువే చేయబట్టగానే శక్తిపాత వస్తుందిట, వీడు తరించిపోతాట. ఇది ఉట్టి అబద్ధం కలియుగంలో. చాలా అరుదు. ఏ పరమాచార్యులు వంటి మహానుభావులు, ఏ శంకరాచార్యుల పీఠంలో ఉన్నవాళ్ళు ఎక్కడో అరుదుగా కొంతమందికి శక్తిపాత ఇస్తారు, కానీ హఠాత్తుగా తరింపజేయరు. ఎంతో సాధన చేయకపోతే మనం అలా ఏం తరించం. అలా ఎవడన్నా చెబుతున్నాడంటే అది ఉట్టి మోసం అన్నారు. నేనలేదు, పెద్దలు చెప్పిన మాట అది. వేళకోవడం ఏంటండి, ఓ తెగ తినేసి శరీరాలు ఎంత పెంచేసుకుని ఇంత బోడిగుండు వేసుకుని ఎత్తిమే చెయ్యట్టేసి నీకు మొక్తునిచ్చేయగలడు ఎవడన్నా? ఎక్కడిస్తాడు? మనకి ఎంత సాధన కావాలి, దాని అడిగి ఎంత తపశక్తి కావాలి. కానీ ఎందుకో తెలియట్లేదు, కానీ కలియుగంలో ఇటువంటి స్వల్పకాలికమైన మోసాలు వెంట పడిపోతూ ఉంటారు. అది కూడా యోగమే కర్మ. కూర్చోబెట్టి విప్పి మీద దెబ్బ కొట్టేట, ఇంకేముంది నీకు కొండల్ని అయిపోయింది, ఈ దెబ్బకి నువ్వు స్వర్గానికి పోతావు అంటాడు. స్వర్గానికి కాదు, ఎక్కడికి పోతాడో తెలియదు వీడు. మంత్రానుష్ఠానం చెయ్యాలి, ఆసనాలు వెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, పురాణాదులు వినాలి, అనేకములైన కష్టాలు పడాలి. ఒక్క క్షణంలో ఏమీ రావు. పైగా శక్తిపాతానికి 10,000, నెత్తిమే చేయడితే 10,000, అలా నెత్తిమే చేతులెట్టి 10,000 సంపాదించడం కూడా తేలిగ్గా ఉంది. అది మంచిది కాదు. నిన్ను నేను విమర్శించడానికి చెప్పట్లే కర్మ. నేను ఏదైనా చెబితే దాని అనకాతల అంతరార్థం ఏంటంటే సాధన చెయ్యండి, కష్టపడండి. ఏమీ లేకుండా ఒక్కసారి ఎవ్వడూ కోటీశ్వరుడు కాలేడు. వాడు ఎవడో చెప్పినట్టు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అన్నాడే, అలా చెట్లకు ఎందుకు కాస్తాయి? నువ్వు తపస్సు చేసుకుంటూ వస్తాయి. అన్నిటికీ సాధన చెయ్యాలి. ఎన్నో జన్మల్లో బాగా సాధన చేస్తే హఠాత్తుగా జన్మలో తొందరగా తరిస్తారు కొంతమంది. ఆ సాధన క్లిష్టమైనది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, శివుడు అంతటి వాడు ఇన్ని నియమములతో క్షిప్రా నదీ తీరంలో కఠోర తపస్సు చేశాడు. ఆ తప ఫలితంగా జరిగిన విశేష ఘట్టాలతో రేపు ఆఖరు రోజు మళ్ళీ మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.